сейчас мне надо вам зайти. Ну, только что мне сами я вам говорю. Надо вам зайти, а? Да, еще. И вы не знаете, мы говорим, вы не. Давай я вам чекну таки. Вы еще три мата. Давай я вам чекну таки. А мы вам как మనస్సు ఎప్పుడైనా అశాంతిగా ఉంటే చూస్తే భగవద్గీత అంత ఇష్టం చేస్తాడు చేసుకుని ఒక పేరు ఒకటి అలా చెప్తుంటే మీ దుఃఖాన్ని చల్లార్చే శ్లోకం కనీసం ఒకటే కనిపిస్తుంది. శ్లోకాన్ని తొలగించేదే శ్లోకం. ఈ మూడు వేల శ్లోకమే మీకు నచ్చిన శ్లోకం నగరాచారి కనిపిస్తుంది. మీరు తరించడానికి ఉపయోగపడే కనిపిస్తుంది. మన హిందువులకి ప్రమాణ గ్రంథం ఆధ్యాత్మిక గ్రంథాలలో ఇది ప్రమాణ గ్రంథం. మన భారతీయ అమ్మాయికి కూడా నేను ఎవరు చదువుకోలేదు, లేకపోతే మరొక పుస్తకం చదువుకోలేదు అని మీరు ఏమనుకుంటారు? నాలుగు వేదాల యొక్క సారం కూడా భగవద్గీత. అంటే మీ ఇంటి కూడా భగవద్గీత ఆ గ్రంథం నుంచి నాలుగు వేదాలు మీ ఇంటి కూడా ఉన్నట్టే. ఋషులు వాళ్ళ అభిప్రాయం ఎలా చెప్పారంటే, వాళ్ళు ఏ మార్గంలో అయితే ఆత్మజ్ఞానం పొందారో, ఆత్మజ్ఞానం కలిగిందో, అదే మార్గంలో ఇతరులకి టీచ్ చేశారు, బోధించారు. మా లోపల నారాయణ స్వామి కాలం నుంచి మా అందరం వచ్చారు. మా అందరికీ తెలియజేయాలంటే నా ఆశలు అంటే చైతన్యం జీవకోటంతో ఆయన నుంచి వచ్చేది. ఆయన మొత్తం జీవకోటలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల మనస్తత్వం ఉన్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని భగవద్గీతని ప్రవచనం చేశారు. అది గొప్పతనం ఆయన. అంటే మీరు ఏ శ్లోకం చదివినా ఎక్కడో ఒక శ్లోకం మీకు ఉపయోగపడే శ్లోకం వస్తుంది. అందరి ఇంటికాడ భగవద్గీత ఉండాలి. ఒకవేళ మీ తగ్గు కనుక చేపకపోతే ఎలా చదవాలని తెలియకపోతే పుస్తకాన్ని పుస్తకం చేసుకుని ఆ పుస్తకాన్ని పూజ వచ్చినా చదివి అర్థం చేసుకుని ఆచరిస్తే మోక్షం వస్తుంది. అయితే ఆచరించాలంటే రెండో చెప్పిన విషయాలుగా ఆచరించాలంటే కనీసం ఆచరించాలంటే పూజ
శ్లోకాలు ఇష్టమే అన్నారు. మీరు మహాత్ములు మీకు అన్ని
అన్ని శ్లోకాలు ఇష్టమే. మనం అన్ని శ్లోకాలు చదవడం, నేను బిజీగా ఉంటాను, చాలా బిజీగా ఉంటాను. బిజీగా ఉన్నది ఏ రెండు శ్లోకాలు అక్కడ చదవడం, ఇది టీవీలో ఆయన చెప్పి ఇప్పించడానికి ప్లాన్ ఉంది. అంటే ఏదో ఒక శ్లోకం చెప్పండి, అదేదో మంత్రులు అనుకుంటా ఉంటాం, అది మాకు సైన్స్ అవుతున్నాను. ఆయనకి ఏది ఇష్టమో అది అత్యంత సమీపంగా ఏది ఉందో అది ఆయన చేత కట్టించాలని అడిగి ఉంటుంది ప్రశ్న. మనం బాగుంటుంది ఏడు వందల శ్లోకాలు అక్కర్లేదు, ఒక్క శ్లోకం చాలు మన శ్లోకాన్ని బాగుంటుంది. జీవితంలో ఉన్న శ్లోకాలని శ్లోకాలు మంత్రాలు, మీరు రామమంత్రం, కృష్ణ మంత్రం, శివమంత్రం ఎలా చేసుకుంటున్నారో అలా ప్రతి శ్లోకాన్ని మీరు మంత్రించి అనుకుంటా అంటే మీకు నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటా అంటే ఆ శ్లోకం ఏం చేస్తుందంటే మీ రక్తంలో, మీ హార్ట్లో, మీ బ్లడ్లో, మీ ఫ్లెష్లో భాగమైపోతుంది. మీకు ఇష్టమైన శ్లోకాన్ని చూసుకోండి. అంటే రామమంత్ర శివాలు ఏం చెప్పాడు ఈ శ్లోకం, అదే అధ్యాయంలో దశమ అధ్యాయంలో 20 శ్లోకం. అహమాత్మాదేశూతాశయస్థిత అహమాదిశ్య మధ్యంత భూతానంత ఏవచ ఎవరు ఎక్కడ వేలు పెట్టినా, మొత్తం మీద మనం ఎక్కడ వేలు పెట్టినా, నా ఆత్మ దగ్గరికి ఈ చైతన్యం దగ్గరికి ఈ బ్రహ్మం దగ్గరికి తీసుకొస్తారు. మీరు ఎక్కడ మొదలు పెట్టినా ఆయన కదా అలవాటు. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే అందరి హృదయాల్లోనే నేను ఆత్మగా చైతన్యంగా ఉన్నాను, ఎక్కడో లేను. నా అడ్రస్, నా ట్రూ అడ్రస్ ఏదో వైకుంఠమైన కట్టడాల్సిన మీరు అనుకుంటున్నారు, నా అడ్రస్ తెలుసుకోకుండా మీరు నా దగ్గరికి ఎలాగ వస్తారో అయ్యా అంటే మీరు భరణిస్తారు. మనం ఎలా ఇంటికి చంద్రలక్ష్మి ఇంటికి వెళ్ళాలనుకోండి, ఆ చంద్రలక్ష్మి ఇంటికి వెళ్ళాలంటే కరెక్ట్ అడ్రస్ మనం తెలుసుకోవాలి. ఎంత కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఆ పక్కవాళ్ళు ఏమైనా అడగక్కర్లేకుండా అడ్రస్ తెలుసుకుని మీరు వెళ్ళాలి. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, పాప ఆయన అడ్రస్ కరెక్ట్గా చెప్తున్నాడు. మేము ఎక్కడ ఉన్నాను, వైకుంఠంలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను, అరుణాచలంలో ఉన్నాను, కైలాసంలో ఉన్నాను, దయచేసి వైకుంఠం ఇంకో చోటు ఉన్నాను, మరో చోటు ఉన్నాను, బదలీలో ఉన్నాను, ఏమీ చెప్పటం లేదు. ఈ క్షేత్రాలన్నీ కూడా మన మనస్సు ఎంత నిజమో, మన దేహం ఎంత నిజమో, మన పుణ్యపాపాలు ఎంత నిజమో, మనం చనిపోయేంత ఇతరులోకానికి పెడుతూ ఉంటాం కదా, ఈ ప్రయాణాలు ఎంత నిజమో, గదటాలు ఎంత నిజమో, రావటాలు ఎంత నిజమో, ఈ క్షేత్రాలు కూడా అంత్యనిజం, మన శవం ఎంత నిజమో, క్షేత్రాలు కూడా అంత్యనిజం. అవి పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలే. అది అబ్సల్యూట్ ట్రూత్ కాదు, పార్షియల్ ట్రూత్ అది. కానీ కృష్ణుడు నేను బదిలీలో ఉన్నాను, లేకపోతే కేరళలో ఉన్నాను, తిరుపతిలో ఉన్నాను, అరుణాచలంలో ఉన్నాను, ఏం చెబుతున్నాడు అది. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పేది ఆయన అడ్రస్ ఆయన చెప్పాడు కదా, ఆయన అడ్రస్ ఆయనే చెప్పాడు కదా. మరి ఆయన అడ్రస్ ఆయన చెప్పకపోతే చంద్రలక్ష్మి మా ఇల్లు పలానాతో చంద్రలక్ష్మి అడ్రస్ మనకి చెప్పకపోతే చంద్రలక్ష్మి అడ్రస్ మనం వెళ్ళగలగను. ఎవరైనా ఇంటికి మనం వెళ్ళేటప్పుడు మీ ఇంటి మీ ఇంటి మా ఇంటికి రమ్మంటారు అనుకున్నారు, నా ఇంటి పేరు ఏంటో వెళ్ళగలం, వారి అడ్రస్ కరెక్ట్గా చెప్తే అక్కడికి వెళ్ళగలం. అలాగే భగవంతుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ అడ్రస్ కరెక్ట్గా చెప్తున్నాడు. ఆ శ్లోకాన్ని బ్రహ్మ మనిషి గారు పట్టుకున్నారు, ఇంటి వచ్చే రాంగ్ అడ్రస్ కాదు. అని ఏం చెబుతున్నాడు, నేను అందరి హృదయాల్లోనే అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లోనే చైతన్యంగా ఆత్మగా సదీమైన సత్యంగా లివింగ్ తూర్చుగా అందరి హృదయాల్లో స్థిరంగా నివాసం చేసుకుంటున్నాను కదా, నా నివాసం అక్కడ ఉంది, నా తెరమైన అడ్రస్ అదే. ఇంకా ఎన్ని టెంపరీ అడ్రస్లు, వైకుంఠమో కైలాసమో మరొకటి మరొకటి ఎన్ని టెంపరీ అడ్రస్లు, మీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఏమిటది, అహమాత్మ గుణాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లోనే నేను స్థిరంగా ఉన్నాను. అంటే ఒక గంట ఉండి మరొక గంట చేపలింగా లేడు, సైలెంట్గా ఉన్నాడు, స్థిరంగా ఉన్నాడు. టైము 4 గంటల 8 నిమిషాలు అయింది. మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, పండితులు ఉండొచ్చు, వివేకవంతులు ఉండొచ్చు, విద్వాంసులు ఉండొచ్చు, హైలీ క్వాలిఫైడ్ పీపుల్ ఉండొచ్చు, టెక్నికల్ పీపుల్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు 4:15 మీకు కరెక్ట్గా ఏ తలంపు వస్తుందో చెప్పండి, ఎవరూ చెప్పడు. అంటే స్వతంత్రం కాదు, జీవుడు స్వతంత్రుడు చాలా అస్వతంత్రుడు. కానీ మీకు 4:15 ఏ తలంపు వస్తుందో మీరు చెప్పలేరు, కానీ ప్రయాణిస్తాడు మటుకు మీకు 4:15 ఏ తలంపు వస్తుందో మీకు చెప్పగలరు. ఎందుకు చెప్పిన లోపల వాడు ఉన్నారు కాబట్టి మీకు ఏ తలంపు వస్తుందో, సరిగ్గా 15 నిమిషం వచ్చేప్పటికి ఏ తలంపు వస్తుందో మీకు చెప్పగలరు. ఒకసారి సీపీ రామస్వామి గారు, సిపి అని మీరు పేరు ఎప్పుడైనా వెళ్ళండొచ్చు, చంద్రశేఖర్ అడ్వకేట్ జనరల్ చేశారు, లాభ పెద్దవాడు. రమణ మహర్షి గారికి దండలు వేయకూడదు, ఆయన కాళ్ళు మన పాదాలు ముట్టుకోకూడదు, ఆయన మెడలో దండలు వేయకూడదు. అంటే ఏమంటారంటే ఈ దేహబుద్ధిని దండలు వేసుకోవటం వల్ల ఈ పాద పూజలు ఇటువంటి దేహబుద్ధి పెరిగే అవకాశం ఉంది అంతే కదా, దేహాన్ని అలంకరించడం, పాదాలకు పూజ చేయటం, దేహం మన మెడలో దండలు వేయటం, ఇవన్నీ ఆయన ఇష్టపడ్డం, అటువంటి ప్రోత్సహించేవాడు కాదు. సిపి రామస్వామి ఏం చేశారంటే దండ పట్టుకెళ్ళి మెడలో పడేశాడు ఒక రోజులకు. అది పక్కన్నాడు వద్దు వద్దని మెళ్ళో దండ పడేశాడు. దండ పడేశాడు, తీసుకున్నారు. ఒక పది నిమిషాలు అక్కడ భగవాన్ దగ్గర కూర్చున్నాడు. తర్వాత పది నిమిషాలు మాట్లాడిన తర్వాత భగవాన్ దగ్గర పరిచారికను కలిసి భగవాన్ ఏమంటారంటే, నీకు 15 నిమిషాలు డైనింగ్ హాల్కి వస్తాడు, మీరందరూ ఇంకా అన్నం పెడదామని సాపాటు తయారు చేసి ఇచ్చారు, అన్నం వద్దంటాడు, పాలు కావాలంటాడు, పాలు రెడీ చేసి ఉంచమన్నాడు వాడు. లేదు అంటే భోజనం పైన అయింది, ఈవినింగ్ భోజనం పైన అయింది అంటే ఈయన అన్నం తింటాడని మీరు అనుకుంటున్నారు, కానీ అన్నం అడగడు, ఆ డైనింగ్ హాల్లోకి వచ్చి అన్నం అడగడు, పాలు అడుగుతాడు. అంటే ఇంకో అరగంటలో వీడికి ఏ తనం వస్తుందో వాడికి ఏం తినాలని ఉంటుందో చెప్తున్నాడు వాడు. వాడు తర్వాత ఒకసారి నిలబడి కాలేజీ ప్రిన్సిపల్ గారు చేశారని పేరు సుబ్రహ్మణ్య గారు. 1944-45 సుబ్రహ్మణ్య గారు, సుబ్రహ్మణ్య గారి భార్య భగవాన్ దగ్గర కలిసి వెళ్ళారు. సరసరానికి భగవాన్ దగ్గర వచ్చి ఇద్దరు కలిసి వెళ్ళారు వాళ్ళకి అలవాటు. అయితే సుబ్రహ్మణ్య గారు అన్నారు, మళ్ళీ ఇంకో సంవత్సరం మీ అందరం కలిసి మీ దర్శనం చేసుకుంటామని. వాళ్ళు భగవాన్ గారు నువ్వు వస్తావులే అన్నారు, నీ భార్య చనిపోతున్నాను చెప్పలేదా, నువ్వు వస్తావులే అన్నారు. ఆ మాట ఇంటి కంటలేదని అర్థం అడే, నీ భార్య రాదని చెప్పలేదు, నువ్వు వస్తావని చెప్పాడు. ఎలాగ ఇంటికి వచ్చిన తర్వాత 6 నెలలు ఒక సర్గస్థురాలి. మీరు ఎలాగన్నారు, చివరికి ఎలా జరిగిందని భగవాన్ అడిగితే అది జ్ఞానమాయన అది అద్భుతం. సుబ్రహ్మణ్య గారు భార్య పోతారని 6 నెలల ముందే మీకు తెలుస్తుందని స్వామిని మనం ఉపేద్దాం చూస్తాం అనుకోండి, అది జ్ఞానమా? భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం జ్ఞానమా? మీకు రాబోయే జన్మ ఏమొస్తుందో చెప్పడం జ్ఞానమా? అది జ్ఞానమా? అది జ్ఞానం కాదు అయ్యా. నువ్వు పూర్వజన్మలో నీ ఎక్కడ జన్మించావు, నీ శవాన్ని ఎక్కడ దహనం చేశారో చెప్పడం అది జ్ఞానమా? నువ్వు ఏ సంవత్సరంలో చనిపోతావు భవిష్యత్తుడు అది చెప్పడం అది జ్ఞానమా? నీ లైఫ్ స్పాన్ అనుకో చెప్పడం అది జ్ఞానమా? నువ్వు 40 సంవత్సరాలు జీవిస్తావు, 60 సంవత్సరాలు జీవిస్తావు అది జ్ఞానమా? ఇటువంటి మనం గుడబక్కలు ఉన్నట్లేదు. ఇవన్నీ మనకు ఆశ్చర్యం, ఇవన్నీ మనకు ఆశ్చర్యం. మీరు సపోజ్ 2005 సంవత్సరంలో సెప్టెంబర్ 1 శరీరం పోతున్నాను ఎవరైనా చెప్తాను అనుకుని నిజంగా ఆ రోజు మీరు పోయారనుకోండి, మనకు ఆశ్చర్యంగా ఉంటుంది మీరు ఎంత గొప్ప దేవుడు చెప్పేశాడు. కానీ భగవాన్ అటువంటి ఎంకరేజ్ చేసేవారు కాదు, ఎంకరేజ్ చేసేవారు కాదు సరిగా. భవిష్యత్తులో విషయాలు తెలుసుకోవడం జ్ఞానము కాదే, అది జ్ఞానమా? మరి ఏది జ్ఞానము? ఇది జ్ఞానము. ఏది జ్ఞానము? ఇక్కడ కృష్ణుడు చెప్పినటువంటి ఈ 10వ అధ్యాయంలో అహమాత్మ గురాకేశు సర్వభూతాశ్రహస్థిత మనిషిగా అడిగారు. ఇదే శ్లోకం ఎవరో చెప్పి ఏమంటే భగవంతుడు అందరూ హృదయాల్లో ఉన్నాయని చెబుతున్నాడు కదా, ఉంటే నాకు కనపడాలి కదా, ఎందుకు కనిపించడం లేదని. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, నీ రాంగ్ హ్యాబిట్స్ లోంచి, నీ బ్యాడ్ హ్యాబిట్స్ లోంచి, నీ మనస్సు యొక్క వాండరింగ్ లోంచి, నీ పర్సనల్ ఆ దేహబుద్ధిలోంచి, ఆ ఇండివిజువల్ ఐలోంచి నువ్వు బయటకు రా. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నాడో లేదని, బయటకు వచ్చిన తర్వాత అక్కడ లేకపోతే లేడని చెప్పు. ముందు బయటకు వచ్చి ఆ దేహబుద్ధిలోంచి బయటకు వచ్చి, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ లోంచి బయటకు వచ్చి, ఆ రాంగ్ థింకింగ్ లోంచి బయటకు వచ్చి, నువ్వు ఆ నీ యొక్క టెండెన్సీస్ నుంచి నువ్వు బయటకు వచ్చి, అప్పుడు నువ్వు బయటకు వచ్చినప్పటికీ నీ హృదయంలో ఉన్న పరమాత్మకి దర్శనం ఇవ్వకపోతే నాకు దర్శనం ఇవ్వటం లేదని అడగవయ్యా. ముందు రాంగ్ థింకింగ్ లోంచి బయటకు రా. బయటకు వచ్చిన తర్వాత నాకు నీకు నిజంగా హృదయంలో దేవుడు కనిపించడం లేదనుకో, నాకు దేవుడు కనిపించడం లేదని అప్పుడు చెప్పబోయా అన్నాడు. నువ్వు శవబుద్ధులన్నీ బయటకు రావు, నువ్వు శవబుద్ధి విడిచిపెట్టవు, నీకు శివుడు దర్శనం ఇవ్వాలి. ఏం న్యాయం అయ్యి రాజుకి కూడా అనుకూలంగా లేదు కదా. శవబుద్ధి ఎవడైతే విడిచిపెట్టడో వాడికి శవబుద్ధి కూడా కలగదు. నువ్వు శవం చుట్టూరు తిరుగుతూ అంటే ఎంతసేపు నీ అహమృతిలోంచి, నీ అహంభావంలోంచి, నీ ఈగో శన చుట్టూరు, నీ బాడీ చుట్టూరు నీరు తిరుగుతుంటే నీకు జ్ఞానం ఏంటి? ఏ వస్తువును తెలుసుకున్నాక ఆనందం మనకు స్వరూపంగా వ్యక్తమవుతుందో అది తెలుసుకుంటే నీకు పోకక్కర్లేదు, రాకక్కర్లేదు. అది తప్పించి ఏది తెలుసుకున్నా నీకు వెళ్ళటం తప్పదు, రావటం తప్పదు. అంటే నీకు వైకుంఠం వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఆ వైకుంఠం ఎంత నిజం అంటే మన శరీరం ఎంత నిజమో, మనస్సు ఎంత నిజమో, ఇక కనిపించే లోకం ఎంత నిజమో, ఆ వైకుంఠం కూడా అంతే. ఇవన్నీ వ్యావహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. అంటే రమణ మహర్షి గారు ఏమంటారంటే, ఏం హై అని ఏం అది హైయెస్ట్. నువ్వు శివన గొడవలతో రాకపోతుంది, కడుపు నొప్పి దగ్గర మోకాల నొప్పి దగ్గర ఆగిపోతూ ఉంటే ఉండనే ప్రతికాని మోకాల నొప్పుడు మనకి లేవనుకోండి, ఏమైనా 1000 సంవత్సరాలు బతుకుతా ఉండే, తలకాయ పోవట్లేదు అనుకోండి, అనవ ఏమైనా 2000 సంవత్సరాలు బతుకుతా ఉండే. ఆ దేహం ఎంతకాలం ఉండాలో, ఈ భూమి మీద 5 రోజుల్లో ఎంతకాలం ఈ శవం తిరిగాడాలో అంతకాలం తిరుగుతుంది, తర్వాత పడిపోతుంది. ద్వితీయం అద్వితీయం, ఆ ద్వితీయ అధ్యాయం అద్వితీయం. ఎంచాలంటే మిగతా అధ్యాయంలో మీకు సారం అంతా కూడా 2 అధ్యాయంలో కృష్ణుడు చెప్పేశాడు. రమణ మహర్షి గారు ఆయన చెప్పవలసిన మాటలని నేనేవాడని చెప్పేసిన తర్వాత ఆయన జీవితం పొడుగున మిగతా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఎలా వచ్చాడు. అలాగే భగవద్గీతలో కూడా 2 అధ్యాయంలో ఆయన చెప్పవలసిన మాటలని చెప్పేశాడు, సారం అంతా చెప్పేశాడు. కానీ దాన్ని అర్థం చేసుకుంటూ వచ్చాడు చివరి 18వ అధ్యాయం వరకు. నీ చెప్పవలసినంటే 2 అధ్యాయాలు చెప్పేశాడు. అంటే మీరు ఆ ద్వితీయ అధ్యాయం 2 అధ్యాయం చదివి అర్థం చేసుకుంటారు చిత్తపరిచిన లక్షణాలు. తెలంగాణ గారు కర్మనిర్వాధికారస్తే మహాపరేషి కళాచారం ఒక శ్లోకం ఉంది 2 అధ్యాయులు. అది చూసి రెచ్చిపోయాడు. 5 పేజీలు వ్యాఖ్యానం రాసి పరేషుడు తెలంగాణ రెచ్చిపోయాడు. ఆ స్వామి పిల్లడికి మనకు బ్రెయిన్ కన్ఫ్యూజన్ వస్తుంది. మనకు బ్రెయిన్ కన్ఫ్యూజన్ లేకుండా మనకి ఏది అవసరము, మానవుడికి ఏది అవసరము, జీవకోటికి ఏది అవసరము, ఆ ఎస్ఎంస్ అంతా తీసుకొచ్చి భగవద్గీతలో తీసుకొచ్చాడు. మనకి ఈ యజ్ఞము యాగమని ఈ మాటలకి వేదాలలో అనేక అంతాలు ఉన్నాయి. వేదాలలో ఆ శబ్దానికి అర్థం అనేక రకాలుగా చెప్తారు. ఏమి లేదు, స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చేసినా అది యజ్ఞమే. సన్యాసం ఉంటే కాషాయ గుడ్డలు వేసుకోకర్లేదు, తెల్లగుడ్డలనే సరిపోతాయి. నువ్వు కర్మఫలం రావచ్చు రాకపోవచ్చు. కర్మఫలాన్ని ఎవడైతే ఆశించడో, కర్మఫలాన్ని ఎవడైతే అపేక్షించడో వాడు నిజమైన సన్యాసి. అర్థాలు మారేది భగవద్గీతకు వచ్చేప్పటికి భగవంతుడు అర్థాలు మార్చేశాడు. మనకు ఉపయోగ మన డే టు డే లైఫ్ లో ఉపయోగపడేలాగా అర్థాలను తీసుకొచ్చాడు. మీరు విచారణ చేసి ఏ స్థితిని పొందుతున్నారో కర్మఫలత్యాగం కూడా అదే స్థితిని పొందుతాడు. విచారణ చేయటం వల్ల వచ్చే స్థితి వేరు, కర్మఫల త్యాగం వల్ల వచ్చే స్థితి వేరని ఎవరైనా చెబితే చంటి పిల్లల మాటలు పిల్లలకాయల మాటలు పిల్లలకాయల మాటలు ఎవరో పట్టించుకో వాడు చెప్తే ఈ మాటలు అలా అనుకుని మీరు పట్టించుకోవద్దా. ఈ బుధాన్ని వేసుకుని అక్కడికి తిరక్కలని పరమాత్మ చెబుతున్నారు. అంటే మీరు విచారణ చేయటం ద్వారా, ఎంక్వైరీ చేయటం ద్వారా ఏ అంతస్తుని పొందుతారు, ఏ స్థితిని పొందుతారు. కర్మఫల త్యాగి కూడా అదే స్థితిని పొందుతాడు, వాడొక స్థితిని పొందుతాడు. వీడి డెస్టినేషన్ లేరు, వాడు డెస్టినేషన్ లేరు, వాడు పొందే పరిస్థితి లేరు, వీడు పొందే స్థితి లేరని ఎవరైనా మాటలు చెబితే పిల్లలకాయల మాటలు అనుకోండి, పిల్లలు చెప్పే మాటలు ఎవరు పెద్దవాళ్ళు పట్టించుకోరు, తెల్లకాయల మాట ఎవరు పట్టించుకోడు. ఏదో పిల్లలు చెప్పుకుంటారని ఊరుకుంటే అలా పిల్లకాయల మాటల కింద వదిలిచి విరి వదిలేయండి అన్నాడు స్వామి. తెలంగాణ చెప్పింది ఏమిటి, కరణీయవాడు కదాచారుడు. ఇదేమో తెలంగాణకి ఇష్టం, మన ఉదయవరం ఉన్నాడు, రామానుగారు ఉన్నాడు, వారికి ఒక శ్లోకం ఇష్టం, అది హేమశ్లోకం. వాడు పొంగిపోతారు, రామానుగారు పొంగిపోయి 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 గంటలు కనపడి చెప్తారు. ఇది ఆ శ్లోకానికి అర్థం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ఉడయ, సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇది ఒక్కటి చాలంటాడు రామానుగారు ఉదయవరుడు. అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం ఉడయ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మహాశుచ. ఇంతకుంటే 18వ అధ్యాయం ఈయనందుకు 18వ అధ్యాయుల సారం ఇదే. మీరు ఎక్కడ ప్రయత్నం వెళ్తున్నారు అనుకోండి, మీ అమ్మగారి స్టేషన్ దగ్గరికి వచ్చారనుకోండి, మాట్లాడుతూ ఉంటారు, అలా వెళ్ళి జాగ్రత్త వెళ్ళారంటే చివరి మాట నెలలో గురిసి జాగ్రత్తాను అంటారు. ఆ రైలు కదిలే టైంలో మటుకు మిగతా కూడా ఇస్తారు. ఆ నెలలో గురిసి జాగ్రత్త అమ్మాయి అంటారు. అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్. కృష్ణుడు గీత ముగిస్తూ 18 అధ్యాయాలు చెప్పి గీత ముగిస్తూ అర్జునుడికి తన సారం అంతా ఆఖరి మాట చివరి మాట ఫైనల్ వర్డ్ లాస్ట్ వర్డ్ అల్టిమేట్ వర్డ్ చెప్పాడు. ఆ గీత ముగించే ఘట్టం వస్తాడు, గీత ముగించే ఘట్టం వస్తాడు, అది లాస్ట్ వర్డ్, అది చివరి మాట, అది ఫైనల్ వర్డ్. ఆ ఏమని చెప్పాడు అంటే కృష్ణుడు ఏ మాట చెప్పాడు లాస్ట్ వర్డ్ దానికి ఇంకా తెలియదు లేదు. దానికి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తే ఇక్కడ మోసో కోర్టు చుట్టూరు తిరిగినా మీకు ఇంకేం ప్రయోజనం లేదు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాబట్టి లాస్ట్ వర్డ్. అదే మషిన్ చెప్పాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ సర్వధర్మాన్ పరిచర్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సృజ. రామానుజు భయాలు పొంగిపోతారు స్వామి వారు మాట ఇలా ఇలా చెప్తారు, ఇలా ధైర్యం చెప్తారు, మాకు ఇంకేం కావాలి, ఈ శ్లోకం ఒకటే చాలని ఉడేవాళ్ళు చెప్తారు. వాళ్ళు ఓం నమో నారాయణ అష్టాక్షరిని మంత్రం రాజే ఉంటారు, అది మంత్రాలకు రాదు, ఈ శ్లోకాలకు రాదు. ఓం నమో నారాయణ అన్నది మంత్రాలకు రాదు, వైష్ణవ సాంప్రదాయం ఇది శ్లోకాలకు రాదు, ఈ 1700 శ్లోకాలకి రాదని మాటిది. ఇది శివధర్మాన్ పరిచర్య. ఇక్కడ కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే అధర్మాన్ని విడిచిపెట్టమంటాడు, ధర్మాన్ని కూడా విడిచిపెట్టేయమంటున్నాడు. అంటే నేను మీ తల్లిదండ్రులు చూడటం నీకు ధర్మం అనుకోండి, అది ధర్మమే. కానీ భగవంతుడు నా కోసం నన్ను తెలుసుకోవడం కోసం మీరు తల్లిదండ్రులు మీరు విడిచిపెట్టేసినా మీకు దోషం రా, ఇది కాదు. ఓ ఆ ప్రహ్లాదు ఉన్నాడు, ప్రహ్లాదు మీ తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడా, తండ్రి చెప్పిన మాట వినలేదు. కానీ అతని తండ్రి మీద గౌరవం లేదు, అతనికి కావాల్సింది పరమాత్మ, అతనికి కావలసింది పరమాత్మ. అంచేత ఒక తల్లిదండ్రులు మనమైతే గౌరవించాలి జరిగితే, కానీ భగవంతుడి కోసం తల్లిదండ్రులు విడిచి విడిచిపెట్టేసి నిజమే కూడా దోషం రాదు అయ్యా. అవసరానికి భగవంతుడి కోసం అన్ని విడిచిపెట్టు, నీ కుటుంబం సుఖం కోసం నీ సుఖాన్ని విడిచిపెట్టు, నీ నగరం యొక్క సుఖం కోసం నీ కుటుంబం యొక్క సుఖాన్ని విడిచిపెట్టు, నీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం అవసరమైతే నీ జిల్లాన్ని విడిచిపెట్టు, దేశం కోసం అవసరమైతే రాష్ట్రాన్ని విడిచిపెట్టు, ప్రపంచం కోసం అవసరమైతే నీ దేశాన్ని విడిచిపెట్టు, ఆత్మ కోసం అవసరమైతే ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఫైనల్ కొంతమంది ఇంట్లో వాళ్ళు ఏంటంటున్నారు కూడా ഇഷ്ടമുള്ള ആളുകൾ ഞാൻ അറിയിച്ചിട്ടുണ്ട്. ആ ഒന്നിന്നത്തെ ആളുകൾക്ക് നഷ്ടം. ഇഫ് യു വാണ്ട് ടു നോ ഗാഡ്, ഇഫ് യു വാണ്ട് ടു നോ ദ ട്രൂത്ത്, ഹീ ഡിസ്ട്രോയ്ഡ് ദ സെലസ്ട്രി അക്കോർഡിംഗ് ടു സ്വാമി ശിവാനന്ദ. ഇഫ് യു വാണ്ട് ടു നോ ദ ട്രൂത്ത്, ഹീ ഡിസ്ട്രോയ്ഡ് ദ സെലസ്ട്രി. ബേർ ഇൻസൾട്ട്, ബേർ ഇഞ്ചുറി, ബേർ ഇൻസൾട്ട്, ബേർ ഇഞ്ചുറി, ദാറ്റ് ഇസ് ദ ഹൈയസ്റ്റ് സാധന. എവിടെ മാറ്റേണ്ട തള്ളൽ നമുക്ക് ജ്ഞാനമാണ്. ക്ഷേമം കൊടുവാൻ മാത്രം നമ്മൾ തള്ളും, നിനക്ക് ജ്ഞാനമാണ്. നീ 15 85 ഭഗവത്തിന്റെ സജ്ജനാണ്, നിനക്ക് ജ്ഞാനം കരുതുന്നുണ്ട്. നിനക്ക് അധികാരം എതിരെ കരുക്കണക്കി, നിനക്ക് അധികാരം ഉണ്ട് കരുക്കണക്കി, ജ്ഞാനം കരുക്കണക്കി. ഭഗവത്ഗീത ശരിച്ച് തന്നെ ഹൃദയം കൃഷ്ണന്താ നിനക്ക് അധികാരം വരുന്നപ്പോഴും ഭഗവത്ഗീത നിന്ന് സർവോക്ഷം കാരണം ആക്ക് അധികാരം വരുന്നപ്പോഴും തന്നെ ഹൃദയം മാറ്റപ്പെടും. ശവധർമാൻ ഭവിച്ചെങ്കിൽ നാം ഏകം ശരണം രചനാണ്. ഒക്കെ മാത്രമേ നന്ന ഒക്കെ മാത്രമേ ശരണം, അതിന്റെ ആത്മ മാത്രമേ അതിന്റെ നിരന്തരവും ആത്മ ചിന്തന കളിക്കും. മൈക്ക ഭഗവാന്റെ ഒരു ക്വസ്റ്റ്യൻ, ദ്വൈതം അദ്വൈതാണ് ദാരി ചെയ്യുന്നത്. ദ്വൈതം കൂടെ ഒരു സ്റ്റേജിൽ അവസരമേ, അദ്വൈതാണ് ദാരി ചോദിക്കുന്നത്. നാം ഏകം ശരണം രചൻ, നന്ന ഒക്കെ നിന്ന് ശരണാഗതി പോകുന്നു. നാക്ക് ഒക്കടക്ക് നിന്ന് ശരണം തക്കാം, അതിന്റെ ആത്മക്ക് നിന്ന് ശരണം തക്കാം. അതേ നിന്ന് ശരണം, നീ ശരണാഗതി ഏകദേശം നിന്ന് ദശ ഏകദേശം തക്കണം. നിരന്തരം സ്മരിച്ചു പോട്ടും, ആയന ഇഷ്ടമായ പണി ചെയ്യും. മന ഇഷ്ടം, മന ഇഷ്ടം പക്ക പറ്റി ആയന ഇഷ്ടം മന ഇഷ്ടം ചെയ്തുകൊള്ളേ. യോഗം, യോഗം അന്റെ മേൽ കടു എം ചെയ്യേ മുക്കുകൾ മുക്കുകാരും കൂടെ എപ്പോഴും പോകണം. നമുക്ക് യോഗം തീർച്ചയായിട്ടും പ്രാണായാമം തീർച്ചയായിട്ടും യോഗം അന്റെ ഇവിടെ നീ ഏ ഇഷ്ടമുണ്ട്, നമുക്ക് ഏ ഇഷ്ടമുണ്ട്, ഭഗവന്തനിക്ക് ഏ ഇഷ്ടമുണ്ട്. അന്റെ മന ഇഷ്ടം പക്ക തീർച്ചയായിട്ടും ഭഗവന്തനിക്ക് ഏതെങ്കിലും ഇഷ്ടം ആയ ഇഷ്ടം മന ഇഷ്ടം ചെയ്തുകൊട്ടും. അപ്പം മുഴുവൻ അവസ്ഥ ഈ പെട്ടിനെ രണ്ടും ചെയ്തുകൊള്ളാം. സർവധർമാനം പരിച്ഛന്യ നാം ഏകം ശരണം വ്രജ അഹം സ്വാ സർവപാപേഭ്യോ മോക്ഷയിഷ്യാമി മാസുചക. നീ നന്നേ നിരന്തരം സ്മരിസ്തുന്നവൻ കൂടെ ചൈതന്യാന്ന് ആത്മനെ ഏ വസ്തുക്കയറ്റി ചാവുലേതോ, ഏ വസ്തുക്കയറ്റി പുട്ടുകളേതോ, ഏ വസ്തുവായിട്ട് സനാതനമേതോ, ഏ വസ്തുവായിട്ടേ രാമനിക്ക് കൃഷ്ണനിക്ക് വെങ്കടേശ്വര സ്വാമിക്ക് ശിവനിക്ക് അന്തരക്ക് ഏ വസ്തുവായിട്ട് ദേവോ അനു സ്മരിസ്തുണ്ട്. വീരന്ദ്രേ അവനുകൊണ്ടാണ് വെങ്കടേശ് സ്വാമി ദേവുടെ അനുകൊണ്ടാണ് വെങ്കടേശ് സ്വാമി കൂടെ ഒക്കെ ദേവുണ്ടാണ് ഇത് മരിച്ചു പോകുന്നത് അതേ ആത്മ അതേ ചൈതന്യം. വീരന്ദ്രേ രാമുടെ ദേവുടെ അനുകൊണ്ടാണ് റൈറ്റ് രാമുടെ കൂടെ ഇപ്പോൾ ദേവുണ്ടാണ് അതേ ചൈതന്യം. మనం అందరం కృష్ణుడు దేవుడు అనుకుంటున్నాం, కృష్ణుడు కూడా దేవుడు ఉన్నాడు అదే చేయించండి. అంచేత అందరి దేవుడు కూడా ఇంకో దేవుడు ఉన్నాడు. అది ఎవడు? దేవుడికి దేవుడు, గాడ్ ఆఫ్ గాడ్స్, టీచర్ ఆఫ్ టీచర్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. అడవయ్యా రామానుజుడు వచ్చిపోతున్నాడు ఇక్కడ. కింగ్ ఆఫ్ కింగ్స్ కింగ్ ఆఫ్ కింగ్స్ అయ్యా వాడు. డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, డాక్టర్ ఆఫ్ డాక్టర్స్. అసలు వైద్య డాక్టర్లందరికీ డాక్టర్ వాడు, దేవుడు అందరికీ దేవుడు. ఎవడు ఆ ట్రూత్ని చూశారు, పరమాత్మ పరమాత్మను చూశారు, హృదయం ఉంటుంది ఆ వస్తువు, ఆ సత్య వస్తువును చూశారు, ఆ ట్రూత్ను చూశారు. ఆ ట్రూత్ ట్రూత్ జీతి మెటేస్ట్ ద ట్రూత్ ద ట్రూత్ ట్రూత్ జీతి మెటేస్ ట్రూత్ జీతి వండర్ఫుల్. ఒకసారి సాహిత్యం కూడా చదువు సంతోషం ఇచ్చేస్తుంది మనకి. సాహిత్యం ఎందుకు సంతోషం ఇస్తుందంటే ఆత్మానందం చెప్తారు. నువ్వు సాహిత్యం వల్లే నాకు ఇంత సంతోషం ఇస్తాను చట్టపరైపోతున్నాను. ఏదో గురిసిలో గురిసిలో తోడతాం అనుకోండి, గురిసి ఏమైపోతుంది? ఏది గురి గురిసిలో తోడతాం అనుకోండి, గురిసి ఏమైపోతుంది? పడిపోతుంది, తట్టుకోలేదు. సాహిత్యం వల్లే తట్టుకోలేకపోతుంది. ఈ సాహిత్యానికి పడిపోయేలా ఉన్నాం మనం. అంటే సాహిత్యం వల్ల వచ్చే ఆనందమే తట్టుకోలేకపోతున్నాం. ఆత్మానందం వస్తే ఇంకా అంటే జనరల్ గా ఏం చెప్తుంది అంటే గాలి స్ట్రూత్తు గాలి స్ట్రూత్ అంటాం. దాని మీద రమాలి సెపరేషన్ చదివేయండి. గాలి స్ట్రూత్ కాదు, ప్రొసీజ్ గాడ్ ప్రొసీజ్ గాడ్ అనేది అది ప్రవసనగా ఉంటుంది. నిరంతరం నా చేత దేవునికి దేవుడు అనేటువంటి పరమాత్మని ఆత్మని ఆత్మలో మనసును పెట్టి ఆత్మ నిరంతరం చింతిస్తూ మళ్ళీ ఆత్మను చింతిస్తూ మధ్య మధ్యలో వచ్చేసి రామకృష్ణ పరమహంస గారు అనేటువంటి భక్తులు ఏడవ భక్తున్నాడు. మనకి భక్తుడు మనందరూ ఏడల భక్తి అన్నాడు రామకృష్ణుడు. ఏడల భక్తి ఏంటంటే మన ఇంట్లో ఏడలు ఏం చేస్తాయంటే అప్పుడు మనకి ఏదైనా మనం ఏ మైసూరు పాకం చేసి అక్కడ పెట్టుకున్నాం అనుకున్న ప్లేట్లోకి వచ్చి వాడతాయండి. మళ్ళీ మన ఇంట్లో చనిపోయి ఎవరైనా మల విసర్జన చేశారనుకోండి అబ్బాయి అక్కడికి అక్కడ వాడతాయండి. కానీ చేయలేము మన మనసు దేవుడి దగ్గర వాడుతున్నాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడుతున్నాడు, మళ్ళీ విషయాన్ని వెళ్ళి వాడిపోతుందా? మనకు మీకు అందరికీ భక్తి లేదని అనుకోలేదు. మనందరూ ఏడల భక్తి అని పేరు చెప్తాడండి. అంటే అవగాహన నిమిషాలు చింతిస్తాం ఆత్మని, మళ్ళీ విషయాలు మీకు వెళ్ళిపోతుంది. విషయ ప్రపంచంలో విహరిస్తూ ఉంటాం. విషయం 24 గంటల్లో ఒక అరగంట చింతిస్తాం పరమాత్మని, మిగతా 23.5 గంటలు విషయ ప్రపంచంలో విహరిస్తాం. పైగా హైదరాబాద్లో ఉండగా జాగ్రత్త అవస్థలో ఉండగా విషయ ప్రపంచంలో పోయి విహరించిన పర్లేదు. రాత్రుడు ఆ స్వప్నాలలో కూడా విషయ ప్రపంచమే. అక్కడ కూడా మాకు రామేశ్వరం వెళ్ళిపోయినట్టు విమానం మీకు వెళ్ళిపోయినట్టు మిమ్మల్ని ఇంగ్లాండ్ నుంచి విమానం వచ్చాక మళ్ళీ విమానం వెళ్ళిపోతున్నట్టు ఇంకా దిగాలని ఉంటారు అది మాకు. మరి హైదరాబాద్ కానీ బెంగళూరులో కానీ దిగాలి లేదు ఇంకా విమానంలో అలా తిరగటమే. విషయం మళ్ళీ ఆక్షన్ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కొన్ని విషయాన్ని చింతిస్తూ ఉంటాం, స్వప్నంలో కూడా విషయాలని చింతించాం. ఇది ఆశ్చర్యం, స్వప్నం మనకి కళ్ళు వస్తాయి కదా, అందులోనే మనకి దేవుడు కూడా ఉంటుందని దేవుడు కూడా ఉంటుంది. ఏదో మీట్ అవుతున్నట్టు అది తిన్నట్టు ఇది తిన్నట్టు అది విమానంలో ఎక్కడ ప్రయాణం చేసినట్టు ఏదో చింతన వస్తూ ఉంటుంది. సుబ్రహ్మణ్య గారు అన్నారు ఒకసారి రన్నబండ దగ్గర కొంచెం నా భార్య చనిపోయింది కదా జాగ్రత్త వస్తువులు జ్ఞాపకం వస్తుందండి, ఇప్పుడు జాగ్రత్త వస్తువులు జ్ఞాపకం వచ్చి మర్చిపోయిన పర్లేదు స్వప్నంలో కూడా వస్తుందని. అంటే అటాచ్మెంట్ అంత బలంగా ఉంటుంది, అంటే అటాచ్మెంట్ చేసింది ఆ అటాచ్మెంట్. కృష్ణుడు చెప్పేది ఏంటంటే ఆ అటాచ్మెంట్స్ అండి పోవాలంటే, నీకు అటాచ్మెంట్ పోవాలంటే నన్ను చింతిస్తానంటే నువ్వు అటాచ్మెంట్ నుంచి బయటకు రావాలి, కానీ అటాచ్మెంట్ ని చింతిస్తూ అటాచ్మెంట్ నుంచి నువ్వు బయటకు రాలేవు. అటాచ్మెంట్ ఇస్ సిన్, అటాచ్మెంట్ ఇస్ బాండేజ్. అంటే నువ్వు అటాచ్మెంట్ నుంచి చింతిస్తూ అటాచ్మెంట్ నుంచి నువ్వు బయటకు రాలేవు, నన్ను చింతిస్తానంటే నువ్వు అటాచ్మెంట్ నుంచి బయటకు వస్తావు. అప్పుడు నీకు ఫ్రీడమ్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు ఈ స్వామి పుట్టుకునేటువంటి స్థితికి మా స్థాయికి చైతన్య స్థాయికి ఎందుకు వెళ్ళిపోతావు? సర్వధర్మాన్ని పరిచయ్య మా ఏకం శరణం భజ. అప్పుడు నేను ఏం చేస్తానంటే నేను నిన్ను ఎంత స్పష్టంగా పడుతున్నా చూడండి, నేను నిన్ను ఏం చేస్తానంటే మీరు దోషాలు ఏమనంటే మీరు బలహీనతలు ఏమంటే మీరు చెడ్డలవాట్లు ఏమంటే చెప్పాడండి పరమాత్మ, ఇంకేం కావాలి చెప్పండి. ఆవు ఏడుండి అయితే దూరం నాపుతుందో, తన తల్లి ఏడుండి అయితే ఆవు కడుపు నుంచి దూరం బయటకు రాగానా దూడ యొక్క మాయ నీ తల్లి ఎలా నాపుతుందో నీ పాపాలు నేను నాపుతాను రా అంటున్నాడు కృష్ణుడు. ఇంకేం కావాలి ఆవు కడుపుల నుంచి దూడ రాగానే మన దూడను స్నానం చేయించకముందే దాని మీద మన మాయని ఆవు నాపుతున్నాను, అలా నీ నీ దోషాన్ని నేను నాపుతాను. ఎంచేత నాపుతాను, నిరంతరం మీరు నా కోసం మరి జీవిస్తున్నారు. ఏం చేస్తానంటే ఆ మాయని నాకేసి దూరం తెల్లగా చేసేస్తాను. అలాగే మీకు పునర్జన్మ చేతులు ఎన్నున్నా, రాబోయే జన్మల కారణాలు ఎన్నున్నాయా, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ, ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ, ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ, ఎన్ని మిస్టేక్స్ మీద ఉన్నప్పటికీ, ఎన్నున్నా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వెలాగి ఉన్నప్పటికీ, అంటే గుమ్మడికాయ ఎంత పెద్దదైనా కట్టిపెట్టి లోటు గడ్డి మీద ఎంత పెద్దదైనా ఒక అడ్డుపూడ ఇస్తే గడ్డి మీద అంత అలా అనుకూలమైనటువంటి ఆ చిన్న స్పరిశ నీకు తగిలితే నీకు రాసులు లాంటి కొండలు లాంటి పాపాలు ఉన్నా అని కరిగిపోతాయి వాళ్ళు. సర్వధర్మాన్ని పరిచర్యమ్మా ఏకం శరణం భయ అహంతో ఆ సర్వ పాపేషు నీలోని పాపాల నుంచి నేను విడుదల చేస్తాను, విడుదల చేసి ఊరుకోను మోక్షం కూడా ఇచ్చేస్తాను. నీలోని పాపాలను చూసి నీకు గర్వం తగ్గించడమే కాదు ఆకలి కూడా కలగజేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మన దోషాల్లోంచి విడుదల చేసి విడిచిపెట్టాను, మళ్ళీ మిమ్మల్ని ప్రకృతిలో విడిచిపెట్టాను, దోషాల్లోంచి విడుదల చేసి నీకు శాశ్వతమైన శాంతి స్థానాన్ని, మోక్షస్థానాన్ని, నిర్వాణ స్థానాన్ని నీకు ప్రసాదిస్తాను, నేను నీకు ప్రసాదిస్తాను అంత డైరెక్ట్ గా చెప్పాను. నేను నిన్ను అర్జున అన్ని దోషాల్లోంచి నిన్ను విడుదల చేసి అన్ని లోపాల్లోంచి నేను విడుదల చేయగలిగి కాదు, నీకు మోక్షాన్ని కూడా నీకు నా చేతితో నీకు ప్రసాదిస్తాను. నువ్వు పోరా, ఎవరికి ఏం అక్కర్లేదు, నువ్వు వైకుంఠానికి పో అంటే వాడు పోవలసిందే, అది పరమాత్మ ఆజ్ఞ. నా స్థానం ఎక్కడ ఉందో అక్కడికి పో అంటే జీవుడు పోవలసింది. సర్వధర్మాన్ని పరిచర్య ఏకం శరణం రజ అనంతవ సర్వ పాపేభ్యో, ఏం నీ పాపాలు ఉన్నప్పటికీ సర్వ పాపేభ్యో అన్ని పాపాల నుంచి విడుదల చేసి మోక్ష ఇష్యామి, మీరు మోక్షాన్ని ఇస్తానని చెప్పి ఊరుకోలేదు అర్జున అని చెప్పుకుంటలేదు. ఓ పరమ అర్జున, ఓ అర్జున ఈ అంతా నేను చెప్పాను కదా, నీకేమైనా దోషాల నుంచి తీసేస్తానని చెబుతున్నాను కదా, నేను మోక్షాన్ని ఇస్తాను, శాంతిని ఇస్తాను, నిర్మాణ స్థితిని ప్రసాదిస్తానని చెబుతున్నాను కదా, మా సూచన ఇంకా దుఃఖం ఎందుకు నీకు అర్జున, ఎందుకు కళ్ళంతా నుండి పెట్టుకుంటావు, ఎందుకు నీకు ఆ వేదన, ఎందుకు నీకు ఆ రోదన, ఎందుకు తడిపడుతున్న మీకు ఎందుకు నీ మనస్సును అలా తిండుకుంటావు, ఎందుకు నువ్వు అలా బాధపడతావు, మా సూచన నువ్వు దుఃఖపడవు, మరో దుఃఖపడద్దు, శోకించొద్దు, నువ్వు నేను చెప్తున్నాను కదా నేను ఉద్ధరిస్తానని, అయ్యో మాలో ఇది దోషాలంటే నువ్వు అనుకోవద్దు, తీసేసే బాధ్యత నాది కదా, నీకు రుణం ఉన్నా ఆ రుణం తీసేయగల సమర్థం ఉన్నప్పుడు ఎంత రుణం ఉంటాయి, సునామీ తీర్చగల సమగ్ర ఎవరైనా ఉన్నాడనుకోండి, మీకు ఎంత ఉన్నా మీకు అని చూసేస్తాను కదా అని చెప్పి ఉడతలున్నాను. ఎందుకు దుఃఖపడకు, పరమాత్మ యొక్క అనుగ్రహం దాచు, దండ పెట్టుకోవద్దు, నువ్వు దుఃఖపడకు. చిరక్ గారిని ఎత్తుకున్నాం, రామానంద దగ్గర ఆగుతున్నాం. ఇది నాన్ స్టాప్ ట్రైన్ లాగా ఉంటుంది. ఇక మధ్యలో ప్యాసింజర్స్ ఏమైనా వేసుకోవటలేదనమాట. ఆ డెస్టినేషన్ ఇల్లు వాడిని దృష్టిలో పెట్టుకుని ఉంటున్నాను. ఈ మధ్య స్టేషన్లో దిగి వాళ్ళు ఈ ట్రైన్ ఎవరు ఎక్కొద్దు. ఇక పరమాత్మ ఏమంటున్నాడంటే, తిరక్ గారు కదా శ్లోకం ఇచ్చుకుంటే నాలుగు కోళ్ళు మంచానికి ఎన్ని కోళ్ళు, నాలుగు కోళ్ళు. ఆ నాలుగు కోళ్ళు శ్లోకం ఒకటి ఉంది, అది తిరక్ గారు పొంగిపోయి ఆరు పేజీలు అవతల రాసి పడేశాడు. అంటే వాళ్ళు రాయాలని రాయాలి, ఆ ఫ్లో వచ్చేస్తుంది వాళ్ళకి. నువ్వు పని చేయడానికే పనికి వస్తావు, బయట మీకు రావచ్చు మీకు రాకపోవచ్చు, ఇంకేదండి నీ చేతిలో లేదు. నీ చేతిలోని పని నువ్వు చేయదు, నా చేతిలోని పని నేను చేస్తాను. అయితే నా చేతిలో ఉన్న పని నువ్వు జ్ఞాపకం చేయొద్దు, జ్ఞాపకం చేయవలసిన పని చేయదు. నాలుగు కోళ్ళు మనుషులు, నాలుగు కోళ్ళు మనుషులు ఏంటి అంటే, ఈ శ్లోకం అర్థమైతే ఈ భగవద్గీత అనే భవనం ఈ నాలుగో స్థానం, ఈ నాలుగో సూత్రాల మీద ఆధారపడింది. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యదు, నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను. నా చేతిలో ఉన్న పని నువ్వు జ్ఞాపకం చేయవలసినట్టు నేను పనులు నువ్వు అప్లికేషన్ పెట్టక్కర్లేదు. నువ్వేం చేస్తానంటే, నా చేతిలో ఉన్న పని జ్ఞాపకం చేస్తున్నావు కానీ నీ చేతిలో ఉన్న పని నువ్వు చేయటం లేదు, అది జీవుడు చేస్తున్న పొరపాటు. అంటే నీ చేతిలో ఉన్న పని చెయ్యి, నా చేతిలో ఉన్న పని నేను చేస్తాను. భయ్యా అందరికీ మోక్షం కావాలంటే మోక్షం కావాలా? అందరికీ మోక్షం కావాలంటే అందరూ మోక్షాన్ని కోరుకోకుండా పునర్జన్మే కోరుకుంటున్నారు. పునర్జన్మ కోరుకుంటే మిఠాయి తినచ్చు. శరీరం ఉంటే మనం మిఠాయి తినొచ్చు, కానీ శరీరం లేకుండా మిఠాయి ఎవడ చూస్తాడు, టీవీ ఎవడ చూస్తాడు, సినిమా ఎవడ చూస్తాడు, పార్కుకి ఎవడు వెళ్తాడు, షికార్కి ఎవడు వెళ్తాడండి? సరదా సరదా శరీరం వస్తే సరదాగా ఉంటుంది. అంటే పునర్జన్మ వస్తే మనకి శవం వస్తుంది, ఆ శవంతో సరదాగా సినిమాలు కదవచ్చు. అంటే అసలు మోక్షం అంటే ఏంటో, మోక్షం యొక్క విలువ తెలియకపోవటంలో, దాని ఇంపార్టెన్స్ తెలియకపోవటంలో మనం పునర్జన్మ కోరుకుంటున్నాం. అర్జునుడు చెప్తున్నాడు, అర్జున నువ్వు కర్మఫలాన్ని ఆశించకూడదు, కర్మఫలాన్ని కారకుడు కాదు. ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు అనుకోండి, మనం అందరూనే నలుగురు కోచిలు కూర్చుని చెప్తున్నాం అనుకోండి, ఎవరు మన కాలం తగ్గించారంటే ఎవరు బాగా, ఎవరు తగ్గించారు అనుకుంటున్నా, నేనే తగ్గించాను. ఇప్పుడు మనం నలుగురు ఎలా కూర్చుని చెప్పుకుంటున్నాం అనుకోండి, ఆ కాలం డిగ్గింది చాలా బాగుంటే ఎవరు అనుకుంటున్నారు కాలం తగ్గించడమే. ఆ చీఫ్ మినిస్టర్ ఎవరి దగ్గర నేనే చెప్తా, నేనే చెప్తా కాలం డిగ్గింది చేయించాలి, మీరు చూశారా ఎవరు తప్పింది. అటువంటి వాడికి పునర్జన్మ తప్పదు. భగవంతుడు చెప్తున్నాడు ఇలాగా, అది చేశాను ఇది చేశాను అది చేశాను, అయాం దట్టు అయాం దిస్సు, అయాం దట్టు అయాం దిస్సు, అయాం దట్టు అయాం దిస్సు, ఇలా అది చేయించాను ఇది చేయించాను అది చేయించాను ఎలా అనుకుంటేనే వాడికి పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఎందుకంటే నువ్వు కర్మఫలాన్ని ఆశించకు, కర్మఫలాన్ని ఆశించావో నీకు పునర్జన్మ వస్తుంది. కర్మఫలాన్ని ఆశిస్తే పునర్జన్మకు కారణాలు వస్తాయటండి. ఎంత అద్భుతంగా చెబుతున్నాడు చూడండి భగవంతుడు, ఎంత లోతులకు వెళ్ళిపోతున్నాడు. తిరగ్గా ఇలా రాసి 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 కొన్ని వేలు పేజీలు రాసి అన్నాడండి. భగవద్గీత అంటే చిన్న పుస్తకమే కదా అనుకుంటున్నావు, రూపాయి పెడితే గీత వచ్చేస్తున్నాను అనుకుంటున్నావు. తిరగ్గారు అన్నాడు, కొన్ని వేలు పేజీలు పెన్షన్తో కన్నతోటే కాదు, కొన్ని పెన్షన్తో రాసి అన్నాడండి. ఆంజనేయ స్వామి సముద్రాన్ని ఉరికాడు, కానీ సముద్రం యొక్క లోతు తెలియదు. అలాగే మొదటి అధ్యాయంలోంచి ఎదిరాను, చివరి అధ్యాయంలో ఉరికాను, కానీ గీత లోతు నాకు తెలియదు అన్నాడు. సముద్రాన్ని కళ్ళతో చూస్తే మనకు లోతు తెలియదు, అంటే సముద్రంలో దిగితే లోతు తెలుస్తుంది. ఇంకా శ్లోకాలు చదువుకెళ్ళిపోతున్న అందరూ లోతు మనకేం తెలుస్తుందండి? దిగటం కూడా మనకి ఇష్టం ఉండదు అండి. దిగితే జ్ఞానం వస్తుంది, చదువుకుని వెళ్ళిపోతే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యంతో వైకుంఠంలోకి వెళ్ళి నారాయణ కాళ్ళు పెసకొచ్చు, అక్కడ పెసరిక్కడ పెడితే తినవచ్చు. ఇప్పుడు మనకి పారాయణం చేసినంత ఇంట్రెస్ట్, అర్థం చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏం చెప్పిన అర్థం చేసుకోవాలంటే మీ బ్రెయిన్ ఇన్వాల్వ్ చేయాలి. అక్కడ గ్రామ పూర్ణ కాకలాగా పారాయణం చేయడం తేలిక, అర్థం చేసుకోవాలంటే మీ మెదడుని అక్కడ ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేయకపోతే మీ మెదడు అర్థం చేసుకోలేదు. మీ మెదడు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే అక్కడ రుచి మీకు తెలియాలి, అది మళ్ళీ మీకు ఆచరించే బుద్ధి కావాలి. అప్పుడు కదా మీకు జ్ఞానం వచ్చేది. అవన్నీ మీకు తెలియకపోయినా, అర్థం చేసుకునే ప్రయత్నం మీకు తెలియకపోయినా, మీ బ్రెయిన్ అక్కడ పెట్టకపోయినా ఎంతో కొంత పుణ్యం వస్తుంది. కరెక్టే, పుణ్యం వస్తే మీకు మంచి ఫలితం వస్తుంది. అంటే నువ్వు కర్మఫలాన్ని ఆశించకు, కర్మఫలాన్ని ఆశించావు పునర్జన్మకి కారణం. టెక్నిక్ చెప్పటంలో ప్రజెంటేషన్ చూడండి భగవంతుడు. కర్మఫలాన్ని ఆశించావా, ఆ కారణమే నీ పునర్జన్మకి కారణం అవుతుంది. ఏ కారణం వల్ల నువ్వు కర్మఫలాన్ని ఆశిస్తున్నావు అదే కారణంలో నీకు పునర్జన్మ వస్తుంది. అర్జున, కర్మఫలాన్ని ఆశించకు, కర్మఫలాన్ని ఆశించకని దేవుడు చెబుతున్నాడు. కర్మఫలాన్ని ఆశించొద్దని చెప్పినప్పుడు కర్మ చైతన్యంతో మొత్తానికి కర్మ మానేస్తాము, కర్మ మానద్దు అర్జునా అంటున్నాడు. నీకు అర్థమవుతుందా? దేవుడే చెబుతున్నాడు కర్మఫలాన్ని ఆశించొద్దు, కర్మఫలాన్ని ఆశించొద్దని. ఇంకా కర్మఫలాన్ని ఆశించొద్దినప్పుడు కర్మ ఎందుకు చేయాలని కర్మకాలు మానేస్తాడేమో? కర్మ మానటానికి వీలు లేదు, నువ్వు పని మానటానికి. ఎదటి వాళ్ళు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నీ పని అయితే నువ్వు చేసుకెళ్ళిపో. కొంతమంది కోడళ్ళు అంటా ఉంటారు, మా అత్తగారు పోలు అందు జాగ్రత్త చేస్తున్నాను, నేను ఎప్పుడు పోను సంతోషానికి ఏమో బాధ చేస్తున్నాను అని అంటారు పాపం. కొంతమంది అత్తగారు ఎంత బాగా చేసినా ఇందులో విశేషం ఎవరు డూయింగ్ ఎవరు డ్యూటీ అంటున్నారు, నీ చదువుకున్నాను వాళ్ళు బియ్యం చదువుకుంటారు కదా అత్తగారు. ఇప్పుడు అత్తగారు కూడా ఏదో బిజే ఎంఎస్ఏలో చదువుకుంటారు, వాళ్ళు కూడా ఇవ్వడం ఇప్పుడు డ్యూటీ అంటున్నారు, ఎంత బాగా చేసినా ఇవ్వడం ఇప్పుడు డ్యూటీ అంటున్నారు. వీళ్ళకి పాపం ఇంత బాగా చూసాం డిప్రిషియేషన్ కోసం ఒక్కవాడు కూడా రావట్లేదని కోడలు బాధపడుతున్నారు. ఎంత బాగా చూసిన ఇవ్వడమే కూడా డ్యూటీ అంటే పాపం ఎంతమంది ఎప్రిషియేషన్ జీవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడంటే నీ ఎత్త రాయా ఎప్రిషియేషన్ చేయదు, ఇంకా కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ వద్దంటున్నాడు. నీ ఎత్త రాయని ఎప్రిషియేషన్ అయితే చేయినా చేయగలక డ్యూటీ అంటుంది. అయితే వాళ్ళు నీ ఎత్త ఎలాగా చేయదు కానీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తాను మంది మీకు దుఃఖం ప్రారంభమవుతుంది. మీ అత్తగారుల గురించి కనీసం మంచి వాళ్ళు కూడా నువ్వు ఆశించడం వదిలి అప్పుడు నీకు ఇంకా దుఃఖం ఉండదు. ఏంటి కష్టపడి చేస్తుంది ఇవాళ డమ్మే వాడు యూటీ అండి. అయితే నేను కర్మఫలాన్ని ఆశించొద్దు అంటున్నానని కర్మ మొత్తానికి కర్మే మానుకోకు. మీ అత్తగారు మీ గురించి ఏదో నాకు మంచి మాటలు చెప్పడం లేదని అత్తగారు చూడటం మానకు. చూసాడు ఇక్కడ ఎంత ఎంత క్లోజ్ వస్తున్నాడు చూడండి. మీరే నువ్వు చూడటం మానద్దు, ఆవిడ గురించి నేను చేయను ఏమి రావటం లేదు అనుకో. ఏదో ఒక సీట్ వరడు ఏదో రావట్లేదు అనుకో, అయినప్పటికి నువ్వు తగి మానవద్దు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రపడతావు. నీ అత్తగారు కాదు నీకు మోక్షం ఇచ్చేది, భగవంతుడు మోక్షం ఇస్తాడు. అప్పుడు నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్ర అవుతావు, అప్పుడు నీకు మోక్షం వస్తుంది. నీ నాలుగు కోళ్ళు మనసు అంటే ఈ ఒక్క శ్లోకం అర్థమైతే గీతా భావం అవుతాడు నీకు అర్థమవుతున్నాను. అన్నం తినేప్పుడు మొత్తం అన్నం ఉంటే నోపులో పెట్టుకోక్కర్లేదు, కొంచెం నోపులో పెట్టుకుని అన్నం ఉడికిందో లేదో తెలుస్తుంది. అలాగే ఈ ఒక్క శ్లోకం మీకు అర్థమైతే రమణ మహర్షి గారు ఒక శ్లోకం పట్టుకున్నాడు, వివేకానందుడు ఒక శ్లోకం పట్టుకున్నాడు, రామానుడు ఉదయాన్ని వారు ఒక భాష్యకారులు వారు ఒక శ్లోకం పెట్టుకున్నారు, చిలక గారు ఒక శ్లోకం పట్టుకున్నారు, ఒక శ్లోకాన్ని పట్టుకుని జాడించి జాడించి రుచి పెడుతున్నారు. నాలుగు సూత్రాలు ఏంటి? ఒకటి నువ్వు చేసే పని నువ్వు మానకు. నీ అత్తగారు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా వారు ఒకవేళ నేను చెప్పినా నువ్వు చేసే పనికి నువ్వు మానకు. కర్మ చేసి నువ్వు ఒకటి కర్మఫలాన్ని నువ్వు ఆశించొద్దు. ఇంకేసి ఆశించొద్దు అంటే దేవుడి చేతిలో ఉంది. నువ్వు ఆశించకుండా వచ్చి నేను బంధించదు, ఆశించి తెచ్చుకుంటే బంధిస్తుంది. తర్వాత ఉదయం నువ్వు ఆశించొద్దు. రెండో సూత్రం, మూడో సూత్రం ఏంటండి, కర్మఫలానికి నువ్వు కారణం కావద్దు. నా వల్ల ఈ పని అయిందని నువ్వు అనుకోవద్దు, నా వల్ల ఈ పని అయిందని నువ్వు అనుకోవద్దు. అలా అనుకుంటే మళ్ళీ నీకు పునర్జన్మ వస్తుంది. అది మూడో సూత్రం. ఇదేంటి కర్మఫలాన్ని ఆశించొద్దు అన్నాడు, ఫలితం లేకపోతే మనకి ఈ పని ఏంటి కానీ మొత్తానికి పని మానేస్తామో అలా మానకు. అది నాలుగో సూత్రం. ఈ నాలుగు సూత్రాలు బాగున్నాయి. ఈ నాలుగు సూత్రాలని అర్థమైతే ఆ గీత యొక్క హృదయంలోకి వెళ్ళిపోవచ్చు, వంటింట్లో వెళ్ళిపోవచ్చు, వరండాలో కూర్చో అక్కర్లేదంటే అడిగే గుర్తుని లోపల రానుంటారు. ఎప్పుడు లోపల మీటింగ్ అక్కర్లేదు, డైరెక్ట్గా నువ్వు కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే మూల వస్తువు పదార్థం మూల వస్తువు ఎక్కడ ఉందో, ఎస్ఎన్స్ ఎక్కడ ఉందో, మొత్తం సృష్టి యొక్క ఎస్ఎన్స్ ఎంత ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి నువ్వు డైరెక్ట్గా హృదయంలోకి ప్రవేశించవచ్చు. ఇంకా వరండాలోని అభినందనలో కూర్చో అక్కర్లేదు, సాక్షి డైరెక్ట్గా భగవంతు యొక్క వర్ధనంలో మీరు ప్రవేశించారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఈ ప్రపంచంలో శక్తులు లేరు అయ్యా అర్జున, నీకు మనుషులు ఎవరో శక్తులు కాదు, వాడు శక్తులు కాదు, ఈ శక్తులు కాదు, ఈ బ్రహ్మశక్తులు ఏంటి, బ్రహ్మశక్తులు కాదు. లోకంలో శత్రువులు ఎవరు బయట లేరు, ప్రపంచంలో ఏమీ లేదు, నీకు లోపం అనేది బయట ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. బయట ఏమీ లేదు, లోపం నీకేదో ఉంది, ఆ ఉన్నదే నీకు బయట ఏదో కనిపిస్తుంది. అది పోగొట్టుకుంటే నీకు సృష్టి లేదు. నీ శరీర బాడీలెస్, నీ శరీర మైండ్లెస్, నీ శరీర బాడీలెస్ చేసి అని చేతి గురించి చెప్తా ఉంటారు. కృష్ణుడే ఉన్నాడంటే నీ శరీరం మైసర్. అది మామూలుగా ఉపనిషత్తులో ఋషుల గురించి ఏం చెప్తారంటే నీ శరీర వరల్డ్లెస్, నీ శరీర మైండ్లెస్, నీ శరీర బాడీలెస్ అని ఉపనిషత్తులు చెప్తే కృష్ణుడు అలా చెప్పాడు, నీ శరీర మైసర్ వాడి నేనే, నేను వాడే మనం బయటకు పొమ్మన్నాడు. ఒక స్టేజ్కి మాత్రమే నా స్వరూపాన్ని మాకు ఇస్తాను, ఒక స్టేజ్కి మాత్రమే నా స్వరూపాన్ని ఇస్తాను. వాడంటే నాకు ఇష్టం, వాడు నాకు నీరిష్టం, వాడు నీరిష్టం, వాడంటే నాకు ప్రీతి పాత్రుడు, మీరంటే ఇష్టం అలా చెప్పలేదు. వాడే నేను, నేను వాడు. ఒక జ్ఞానికి మీరు నమస్కారం పెడితే నాకు పెట్టినట్టే, వాడికి అన్నం పెడితే నాకు అన్నం పెట్టినట్టే, వాడు నేను వేరు కాదు, నిజం మీ రూపానికి వేరుగా కనిపించవచ్చు, వారే నేను ఒకటే. ఈ సేజీ మహేశ్వర్ అంటే మీరు వాళ్ళ జ్ఞానిని గౌరవించారంటే గౌరవం ఎక్కడ కలుపుతున్నాయి? పరమాత్మ కలుపుతుంది. ఏంటి కలుపుతున్నాయి చెప్పండి. మీరు ఒక జ్ఞానిని మీరు గౌరవిస్తే ఆ గౌరవం డైరెక్ట్గా పరమాత్మ కలిపడుతుంది. ఒక జ్ఞానికి మీరు నమస్కారం పెడితే ఆ నమస్కారం డైరెక్ట్గా నారాయణకి కలిపోతుంది, పరమాత్మ కలిపోతుంది. ఎందుకు కలుపుతుందో చెప్పండి. జ్ఞానికి దేవబుద్ధి ఉన్నది కాబట్టి మీరు నాది పెట్టాడు నాది పెట్టాడు నమస్కారం అని అనుకోడు కాబట్టి ఆ నమస్కారం డైరెక్ట్గా నారాయణకి వెళ్ళిపోతుంది. మనకి దేవబుద్ధి ఉంది కాబట్టి ఎవడైనా నమస్కారం పెడితే మనకే వస్తుంది, నారాయణకి వెళ్ళదు. ఆ శవబుద్ధి ఉన్న వాడికి శవం దగ్గరికి వెళ్ళి ఆగుతుంది నమస్కారం, శవబుద్ధి ఉన్న వాడికి శివుడి దగ్గరికి వెళ్ళిపోతున్న నమస్కారం. అంటే ఈ సేవ మైసెల్ఫ్, ఈ సేవ ఈజ్ మైసెల్ఫ్. వాడే లేదు, నేనే వాడు. వాడికి నాకు భేదం ఏమి లేదు. వాడికి మీరు ఏది పెట్టినా అది నాకు పెట్టినట్టే, వాడికి దండేస్తే నాకు దండేసినట్టే. అందుకే భేదం ఏమో చూడక, వాడు నాకు ఇష్టడని చెప్పలేదండి పరమాత్మ. ఇది మైసెల్ఫ్ అక్కడ, ఇది మైసెల్ఫ్ జ్ఞాని, ఇది మైసెల్ఫ్. వాడు నేనే. అంతేకాదు నాకు అంటే వాడు చాలా ఇష్టం ఉండి, వాడంటే నాకు చాలా ఇష్టం, అది ఏం చెప్పలేదు అక్కడ. ఈజ్ మైసెల్ఫ్, వాడు నేనే. అంటే పని చేస్తూ ఉండాలి మనం, పని చేస్తూ ఉండాలి. అది ఎవరికి ఇష్టమైన పని చేస్తూ ఉండాలి? దేవుడికి, పరమేశ్వరుడికి, మన అంతర్యానికి ఇష్టమైన పని చేస్తూ ఉండాలి. గాడ్ ఈజ్ కేపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్. మనం ఏదైనా చెడ్డ చేస్తున్నాం అనుకోండి, దేవుడు చెప్తూ ఉంటాడు మనం చెడ్డ చేస్తున్నాం. మనం ఏదైనా అబద్ధం చెప్తున్నాం, ఒక రాయి చెప్తున్నాం అనుకోండి, దేవుడు నేను చెప్తా ఉంటాడు చెప్పు, నువ్వు అబద్ధం రాయి చెప్తున్నావు. ఈజ్ కేపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్. మనం ఎవరన్నా మర్డర్ చేసామనుకోండి, ఎవరన్నా ప్రాణమా నువ్వు మర్డర్ చేసావు అంటే కాన్షియస్నెస్ మనకు చెప్తుంది. గాడ్ ఈజ్ కీపర్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు పత్రమే ప్రశ్నయ్యి అయ్యి లేకపోతే పోయి నీళ్ళయ్యి. అంటే దాని అర్థం ఏంటంటే మనకి ఇవ్వటం అనేది అలవాటు చేయటం. అలాగే ఇవ్వగా 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 మన దేవబుద్ధిని కూడా ఇచ్చేస్తాం. గాంధీ గారికి డొనేషన్స్ ఇచ్చేవారు, ఆ డొనేషన్ ఇస్తే డొనేషన్ పుచ్చుకునేవారు. ఎవరైనా అడిగారు ఏమన్నా మీకు సఫిషియంట్ అమౌంట్ ఇచ్చాను కదా, అడిగిన వద్దారంటే సంతోషించారు కదా అని ఓడిపోతారు. అవును, ఈ కవరకు పెట్టేసి వెళ్ళిపోయేవారు. మెడ్రాసులో షావు గారు గారు ఏమైనా అడిగారంటే ఏమన్నా మీకు సఫిషియంట్ అమౌంట్ ఇచ్చాను కదా సంతోషించారు కదా, నేను ఇప్పుడు సంతోషిస్తాను అన్నాడు. గాంధీ గారికి ధనం ఇచ్చాను, గాంధీ గారికి డొనేషన్ ఇచ్చాను, డొనేషన్ ఇచ్చాను లోపల మీ లోపల కూడా అనుకుంటున్నాడు కదా, ఆయన నాకు ఇచ్చేస్తే సంతోషిస్తాను అన్నాడు. నేను ఇప్పుడు సంతోషించను, ఈ కరెన్సీ నోట్లకి సంతోషించను, ఈ కాగితాలకి సంతోషించను, లేదా గాంధీ గారికి ఇచ్చాను, ఈ డొనేషన్ ఇచ్చాను అనుకుంటున్నాడు ఎవరో నీ లోపల అనుకుంటున్నాడు కదా, ఆయన నాకు ఇచ్చేస్తే అప్పుడు నాకు సంతోషం. అంటే నాకు పత్రం ఏ పుష్పం ఏ పోయమే కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడంటే మనకి ఇవ్వటం ఏర్పడదు. ఇలా ఎంతోదండి మనకు ఉన్న దాంట్లో ఇవ్వగా ఇవ్వగా చివరికి దేహబుద్ధిని ఇచ్చేయటం, మనం దేహబుద్ధిని ఇచ్చేస్తాం చివరికి. దేహబుద్ధిని ఇచ్చిన మరుక్షణంలో మీకు మాకేమొస్తుంది? ఆత్మబుద్ధి కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం వల్ల ఏం తెలుస్తుంది? ఆత్మ తెలుస్తుంది. ఎక్కడ అన్నారు అది ఒకటే పతివ్రతం ఇచ్చేవయ్యా. కృష్ణుడు ఏమన్నాడంటే విద్యలో నేను ఆత్మ విద్యలో నేను అన్నాడు. వ్యామనేమన్నా అంటే ఏదైనా పతివ్రత విద్య అంటూ శిష్యుడు ఉందంటే ఆత్మ విద్య ఒకటే పతివ్రత విద్య, నేత విద్య అని వేష విద్యలో అన్నాడు. నేరుగా సూటిగా నిదానముగా వంకర వంకరలు కాకుండా ఎన్హెచ్లో నేషనల్ హైవేలో మనం ప్రయాణం చేస్తున్నట్టు డైరెక్ట్గా నువ్వు ఆత్మలోకి ప్రవేశించడానికి ఏ విద్య అయితే నేను ఆత్మలోకి తీసుకెళ్తుందో అది ఒకటే పతివ్రతమైన విద్యమయ్యా, మిగతాయని వేషుడు కూడా అన్నాడు వ్యామం. ఒక మాట మాట్లాడితే ఆ మాట నేను ఆత్మ దగ్గరికి తీసుకుని ఎక్కడైతే పరమాత్మ ఉన్నారో, ఏ వృధంగా అయితే ఆధ్యాత్మిక వృధంగా అయితే పరమాత్మ ఉన్నారో ఆ మాట నేను గెంటుకుని ఆ మాట నేను సరిగ్గా ఆ గుహలోకి తీసుకుపోవాలి. అది రాజవిద్య, అది ఆత్మవిద్య, అది వ్యామ, అది రాజవిద్య ఆత్మవిద్య అని కృష్ణుడి గీతలో చెబితే అది వ్యామన వ్యామన ఏమంటే అది పతివ్రత విద్య అన్నారు. అంటే ఆత్మను చింతిస్తూ ఉండవు, ఆత్మని
చింతిస్తూ ఉండు, చిల్లర చింతలో తెల్లకు. విషయాలు చింతిస్తుంటే నీ బుద్ధికి మోహం కలుగుతుంది. ఆత్మను చింతిస్తుంటే, చైతన్యాన్ని చింతిస్తుంటే, మేనిఫెస్టెడ్ గాడ్ని మేనిఫెస్టెడ్ గురువుని మీరు చింతిస్తుంటే నీ బుద్ధి మోహంలోంచి బయటకు వచ్చి ఆత్మలో లయమవుతుంది. నది సముద్రంలో లయనట్టు మనందరికీ బుద్ధుల్ని, మనందరికీ బుద్ధుల్ని. ఈ బుద్ధితో విషయాన్ని చింతిస్తుంటే ఏమవుతుంది నువ్వు? విషయాలను చింతిస్తుంటే, విషయాన్ని చింతిస్తుంటే ఏమవుతుంటే నీ స్వరూపానికి నువ్వు దూరం అవుతావు, విషయ ప్రపంచంలోకి వెళ్ళిపోతావు. అలాగే ఈ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతావు. నేను ఎవరు ఒడ్డుకి తీసుకొచ్చేవాడు ఉండడు. నేను నువ్వు పాడు చేసుకోకు, నిన్ను ఉద్ధరించుకో. ఆ గంగానగరి వెళ్ళి కొన్ని పానం చేయండి, భగవద్గీతను చదువుకోండి, నీకు ఏదైనా కలిగి ఉంటే ఇతరులకు ఏదైనా ఇవ్వండి. ఇది చాలువయ్యా మీరు ధరించడానికి అన్నాడు భూపతి గురుంధంలో స్వాములు వాడు. అయితే ఇవ్వటం అంటే కరెన్సీ నోట్లు ఇవ్వక్కర్లేదు. కొంతమంది మాట వల్ల సహాయం చేస్తారు, కొంతమంది ఒక మాట వల్లే సహాయం చేస్తారు, కొంతమంది తలంపు వల్ల సహాయం చేస్తారు, కొంతమంది చేతితోటి సహాయం చేస్తారు. సహాయం చేయడమే అనేక రకాలుగా చేయొచ్చు. కొంతమందికి ఒక మాట సహాయం సరిపోతుంది. ఇవన్నీ కూడా చారిటీ కింద వస్తాయి, అన్నీ కూడా చారిటీ కింద వస్తాయి. ఒక మాట సహాయం కూడా చారిటీతో సమానం. తిలక్ గారు రెచ్చిపోతున్నాడు. సర్వీస్ అది లిఫ్టెడ్ మీన్, సర్వీస్ అది ప్యూరిఫైడ్ మీన్. ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా నేను సేవ చేస్తే దాన్ని సౌభ్రంగా కడిగే చూరేసిందిగా మనస్తున్నది. సర్వీస్ అది ప్యూరిఫైడ్ మీన్, సర్వీస్ అది లిఫ్టెడ్ మీన్. నన్ను అందరం మీద కూర్చోబెట్టింది. గాంధీ గారు అన్నారు, తిలక్ గారి దగ్గర కూర్చున్నట్టు మనిషి దగ్గర కూర్చున్నట్టు మహాసముద్రం ఒడ్డును కూర్చుంటే ఎలా ఉంటుందో, ఓ మహాసముద్రం ఒడ్డును కూర్చున్న సముద్రం ఉన్న సంస్థ ఎలా ఉంటుందో, తిలక్ గారి దగ్గర కూర్చుంటే అలా అనిపించింది అన్నారు గాంధీ గారు. సర్వీస్ అది లిఫ్టెడ్ మీన్. గీతలో ఏ రకంగా సేవ చేయమని చెప్పాడో దేవకోటికి ఆ రకంగా సేవ చేసేటంలో సర్వీస్ అది లిఫ్టెడ్ మీన్, సర్వీస్ అది ప్యూరిఫైడ్ మీన్. తిలక్ గారి గీతలను సాధారణ రాజ్యం ఇచ్చారో చెప్తున్నాను. ఆ ఊళ్ళో ప్రేగ్ వచ్చింది. ప్రేగస్తూ ఇంచుమించుకొని 40 నుండి 50 మంది చనిపోయారు. చనిపోతే తిలక్ గారి మనవడు కూడా చనిపోయాడు. లోకమాన్య తిలక్ గారి మనవడు కూడా చనిపోయారు. లోకమాన్యుడు చనిపోతే ఈ బంధువులు పరామర్శకు వస్తారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన ఇంటికి చుట్టానికి వస్తారు. ఊరుకున్న ఊరుకోండి, ఏం బాధపడకుండా అలా చెప్తారు మనకు. అది కూడా మెడిసిన్. అంటే మన మైండ్కి డైవర్షన్. తప్పనిసరిగా మన ఇంటికి ఎవరైనా ఎవరైనా చనిపోతే బంధువులు రావటం మంచిదే. బంధువులు వచ్చి బాధపడద్దు అని చెప్తారు. దానివల్ల మన మైండ్కి డైవర్షన్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడు కూడా దుఃఖం ఒంటరిగా ఉన్నప్పుడు పెరిగిపోతుంది. మనకి ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు ఎవరు మన ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడం మంచిది. ఒంటరిగా ఉంటే పెరిగిపోతూ ఉంటుంది. నలుగురిలోకి వెళ్ళి మన క్షేమం కోరు వాళ్ళ దగ్గర కూర్చుని కొంచెం తగ్గుతుంది. మనం కూడా ఎవరికైనా దుఃఖం వస్తే మన వాళ్ళ ఇంటికి 4 సార్లు వెళ్ళి రావటం మంచిది. వెళ్ళి రావడం ఏమవుతుందంటే వాళ్ళ దుఃఖాన్ని మనం పంచుకుంటాం, అది నెమ్మదిగా దుఃఖం తగ్గిపోతుంది. ఆ పరామర్శ కూడా మెడిసిన్. పరామర్శ కూడా మెడిసిన్. అది మామూలు తిలక్ గారికి పరామర్శ ఎందుకు? ఆయనే గీత. ఎవరు? ఆయనే గీత. వాళ్ళు మనం బంధువులు రాకుండా అంటారు. పరామర్శ రాకపోతే బంధువులు పరామర్శ రాకపోతే మళ్ళీ మనం వాళ్ళు రాలేదు ఏంటి అనుకుంటాం. ఇప్పుడు బంధువులు రారనుకోండి, మన ఇంటికి ఎవరైనా మన ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ ఏమో ఏమంటే వచ్చి చూశాడు లేదని మనం మనం అంటాం. వాళ్ళు తిలక్ గారి ఇంటికి కూడా వచ్చారు. ఇలా నీ మనవడు పోయేంట కదా పాపం చాలా ఇబ్బంది. ఏదో పెద్దోళ్ళు ఉండగా చిన్నవాడు పోవటం బాధకరమే. పెద్దోళ్ళు ఉండగా పోయి పెద్దోళ్ళు ముందు పోయి చిన్నవాడు వెనకాలైతే పర్వాలేదు. రాముడు రాజ్యంలో ముందు పెద్దోళ్ళు పోయారట, తర్వాత చిన్నవాడు పోయారట. పెద్దోళ్ళు బతికొండగా చిన్నవాడు ఎవడైనా పోతే రాముడు అనివాడట, నాదే తప్పు అనివాడట, నా పరిపాలన ఏదో లోపం ఉన్నారనివాడట. వాడు పురుషోత్తం. అలా తిలక్ గారి ఇంటికి అందరూ తిలక్ గారిని మీరు బాధపడద్దు, ఏదో దేశానికి సేవ చేశారు, అలా చేశారు, ఇలా వచ్చింది, మీ మనవడు ఇలా అయిపోయాడు, ఆ చేతులతో మీరు వెళ్ళాలి, మీ చేతులతో ఆని పంపాల్సి వచ్చింది తిలక్ గారు అన్నారట. ఇప్పుడు సంక్రాంతికి అందరూ పండుగ, సంక్రాంతికి అందరూ ఏం భోగి పండుగ, భోగిమంట, భోగిమంట వేసుకుంటారు. ఆ భోగిమంట ఒకరింట్లో పిడకలు, అందరి ఇంట్లో ఉన్న పిడకలన్నీ కూడా వేసే భోగిమంటలు వేస్తారు. ఈ ప్లేగ్ అనేది బోర్డు మంటలనేది అందరి ఇంట్లోంచి ఒక పెడక పట్టుకెళ్ళింది, మా ఇంట్లోంచి కూడా మా మనవడు అనే పెడకను పట్టుకెళ్ళింది. వాడు తిరగ ఎంత వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. తర్వాత మనం అందరూ ఏమనుకుంటామంటే మన ఇంట్లో ఎవరైనా పుడితే శుభం అనుకుంటాం, ఎవరైనా మరణిస్తే అశుభం అనుకుంటాం. అశుభం కూడా దేవుడే. దేవుడే తెలియకుండా మీ ఇంట్లో మరణం వచ్చిందే, మీ ఇంట్లో ఎవరైనా మరణిస్తే దేవుడే వచ్చాడు అనుకోండి, అంటే దేవుడు తెలియకుండా మరణం రాదు కదా. ఇది అధ్యయనం దానికదే అంటే రెండో అధ్యాయం మీరు చదివితే మొత్తం గీత యొక్క అర్థం అంతా ఎస్ఎన్స్ అంతా వచ్చేస్తుంది. అంటే ద్వితీయాన్ని అద్వితీయం అంటారు. ఆ ద్వితీయంలో ఏం చెప్తాడంటే ఉన్నదేదో ఉంది. ఏమని చెప్తాడు? ఉన్నదేదో అక్కడ పోతున్నాడు, అక్కడ పోతున్నాడు అట్ట. మనకు అందాలి అది, ఆ శిఖరాలు అందాలి, ఆ లోతులు అందాలి మనకి. ఎన్ని జన్మలకు మనం అందుతాం, శ్లోకం చదువుతున్నాం, అర్థం తెలుసుకుంటున్నాం, శబ్దానికి అర్థం మనకు తెలుస్తుంది. అది ఎన్ని జన్మలకు ఆ దత్తకు మనం తిరుగుతాం చెప్పలేము. ఉన్నదేదో ఉంది. ఎవరో స్వయంగా పరమాత్మ చెబుతున్నాడు. పరమాత్మకు అయి చెప్పవలసినటువంటి పని లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటంటూ లేదు, లేని దానికి ఉండటంటూ లేదు. అర్జున, మళ్ళీ నేను చెప్పిన దానికి అనుమానిస్తానేమో. నువ్వు డౌటింగ్ థామస్ లాగా తయారవ్వకు, డౌట్ చేయకు. నేను చెప్పిన దానికి అనుమానిస్తాము. ఇది నిశ్చయం, ఇది కరెక్ట్, ఇది కంక్లూజన్. దిస్ ఈజ్ నేకెడ్ ట్రూత్. ఇది మామూలు ట్రూత్ కాదు, ఇది నేకెడ్ ట్రూత్. ఇది నీకు డైజెస్ట్ అవ్వకపోయినా డైజెస్ట్ అయినా ఇది ట్రూత్. నీకు డైజెస్ట్ అయినా ఇది ట్రూత్, ఒకరు అవ్వకపోయినా ఇది ట్రూతే. అయితే ఏ జన్మలో నీకు డైజెస్ట్ చేసుకుంటావో ఆ జన్మలో నీకు మోక్షం వస్తుంది. ఉన్నదేదో ఉంది, లేనిదేదు లేదు. ఆ ఉన్నదాన్ని నువ్వు లేదు లేదు అనుకున్నప్పుడు, నువ్వు లేదనుకున్నావు మాత్రం ఎక్కడికి పోదు. ఒక లేని దాన్ని ఉండదు, 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 ఉండే నువ్వు రాపాడించమని రాదు. లేదా అర్థం చేసుకోండి, శ్లోకం నీకు క్లిష్టంగా ఉంటుంది కానీ చిన్న చిన్న మొక్కలతో, పొట్టి పొట్టి మొక్కలతో, షార్ట్ షార్ట్ వర్డ్స్, స్వీట్ వర్డ్స్ షార్ట్గా ఉంది, స్వీట్గా ఉంటుంది. లాంగ్ సెంటెన్సెస్ బాగుండవు, బలిగేమి మింగటానికి కష్టం ఉంటుంది. మన సేవ చేయడానికి బాగుండాలి. ఏదైనా వస్తువు సేవ చేయడానికి బాగుండాలి. మనం ఎవరింటికి వెళ్ళాం, ఎంత గారి వేశారు అంటున్నాడు. ఇంత గారి, ఇంత అంటే ఐదు గారులు పిండి ఉంటుంది అందులో. నేను ఇంత గారి వేశారు ఏంటని, ఇంత గారి వేశారు ఏంటన్నాను. ఆవిడ అంటున్నారు, మీరు ఒక్క గారి తింటారు అనుకుంటే. అంటే మనం ఏదైనా సేవ చేయడానికి బాగుంటారు. మనం ఏదైనా ఎందుకున్నామంటే సేవ చేయడానికి బాగుండాలి. మన కంఠం పట్టకుండా, నోరు పట్టకుండా ఉంటే కదా. అలాగే భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే, ఆ వేదాల్లో ఉన్న సారం చిన్న చిన్న మొక్కలు పొట్టి పొట్టి మాటలు, పొట్టి 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 మాటలు గట్టిగా ఉంటాయి. పొట్టివాడు గట్టివాడు మన సామెత. ఆ పొట్టి పొట్టి మాటలే గట్టిగా ఉంటాయి. అంటే ఏం చెప్తాడు, చిన్న మొక్కలు చూడండి, ఉన్నదేదో ఉంది. అది చిన్న మొక్క చూసారా, ఉన్నదేదో ఉండాలి. చిన్న షార్ట్ షార్ట్ సెంటెన్స్, షార్ట్ చిన్న చిన్న మాటలు, అంటే చిన్న మనకు అర్థం. అంటే లాంగ్వేజ్లో కూడా మనం ఇబ్బంది పెట్టాడు భగవంతుడు. ఎంతవరకు చెప్తే అర్థమవుతుందో అంతవరకు ఆ భాష ఉపయోగిస్తాడు. కమ్యూనికేషన్ కానీ ఉద్దేశం కానీ ఇక్కడ సాహిత్యం ప్రధానం కాదు. ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, ఏంది లేదు. మీరు ఒకటే మీరు విని ఇంటికి వెళ్ళిపోండి, ఎవరి మట్టి కానీ డిస్పర్స్ అయిపోండి. మీరు డిస్పర్స్ అయిపోవచ్చు, కానీ మీరు డైజెస్ట్ కావాలి అనుకోండి. ఆ డైజెస్ట్ చేయని భగవంతుని వాసుదేవస్వామి వారిని ప్రార్థించండి. అంటే కృష్ణుడు యొక్క అనుగ్రహం లేకుండా కృష్ణుడు చెప్పిన మాటలు మనకు అర్థం కాదు. మీరు ఎన్నిసార్లు చదవండి, ఏదో టీచర్ దగ్గర చెప్పించుకోండి, మీకు అర్థం కాదు. ఇంకా భగవంతుడు తన హృదయాన్ని మీకు ఇవ్వడు. భగవంతుడి యొక్క అనుగ్రహం లేకుండా భగవంతుడి మాట అర్థం కాదు. అంటే భగవంతుని ప్రార్థించాడు, ఆ మాట యొక్క అర్థం మీకు స్ఫురింపజేయమని, ఒక్కసారి తడుక్కుని మన హృదయంలో మెరికింపజేయమని. ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. చిన్న వాక్యాలు చూడండి, ఉన్నదేదో ఉంది అయిపోయింది అక్కడ సెంటెన్స్. అది కంప్లీట్ సెంటెన్స్, అది సింపుల్ సెంటెన్స్. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, అది రెండో సెంటెన్స్. మూడో సెంటెన్స్ ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు. మూడు, నాలుగు, ఏడు దానికి ఉండటం అంటూ లేదు. నాలుగు అయిపోయింది, ఇది నిశ్చయం. మళ్ళీ నేను చెప్పిన దానికి నువ్వు కదా అనుమానం పెట్టుకుని లాభం లేదు, ఇది నిశ్చయం. ఇది అర్థమయ్యినా అర్థం కాకపోయినా ఇదే సత్యం, ఇదే సర్వస్వం. అంటే ఇది అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, ఇది ఫైనల్ ట్రూత్. ఈ వాక్యం నీకు ఏ జన్మలో నీకు అనుభవంలోకి వస్తే ఆ జన్మలో నీకు మోక్షం. ఓం శంభో శివ 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 శివ. పాప మా దొరలకి ఎంతో శ్రద్ధ. నేను కారులో జాయిన్ అవుతాను తిరుమల దగ్గర దగ్గరికి వచ్చాడు. దాడు ఆయనకి ఈ మాట బాగా నచ్చింది. నా దగ్గరికి వచ్చాను, మరి నా పాఠం నాకే చెప్తున్నాడు. శివ 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 అంటున్నాడు. కారు దగ్గరికి వచ్చి నేను జాయిన్ అయిన తర్వాత వాడు బాగా ఈ మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాడు. ఈ వరకు బహుశా అది మంగళప్రదమైనది. శివ 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 అంటున్నాడు. అంటే వాడి భార్య పక్కన ఉంది, నువ్వైనా పోతే నాన్నగారిని ఇంకోసారి అనమంటారా అంటా భార్య. అది ఉంటాడు ఎత్తికాడు, అది తెల్లవాడు, అది తెల్లవాడు భార్య పక్కన ఉంది. కానీ ఆ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే వాడు శివ 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 అంటున్నాడు వాడు. ఆ భార్య అంటుంది నువ్వెందుకు రా నాన్నగారిని ఇంకోసారి అనమని అంటుంది. పక్కన ఉంది ఆవిడ. ఓం శంభో శివ 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 నారాయణ నారాయణ నారాయణ. శివ 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 నారాయణం నారాయణం ఎవరినైనా పొలమైనా మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అందరినీ ఆత్మగానే చూడని ఉపనిషత్తు చెప్తుంది. నిరంతరము ఆత్మను శ్రవణం చేయి, ఎవరిని చూసినా ఆత్మగానే చూడు. ఆత్మ గురించే మాట్లాడు, ఆత్మ గురించి శ్రవణం చెయ్యి, ఆత్మ గురించి ధ్యానం చెయ్యి. నువ్వు చూసేవాళ్ళందరినీ వ్యక్తులుగా చూడక ఆత్మ కిందే చూడవయ్యా, ఆత్మనే చూడు. లోకాన్ని లోకంగా చూడకు, ఆత్మగానే చూడు. అప్పుడు అది నీకు ఎరుక పడుతుంది. ఆ ఎరుక లోపల నీకు ఉంది. ఉపనిషత్తి ఎంత ఎంత బ్యూటీస్ ఇన్ని అందాలు, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, అందరం చూడటానికి కూడా కళ్ళు ఉండాలి. ఏమి అందాలు చూశారండి, ఆ లోపల వస్తువు ఉంది, లోపల వస్తువు నీకుంది. అన్నీ ఎరుకలో లేదు, ఇలా చూస్తే ఎరుకులోకి వస్తుంది. నీకు ఉంది కానీ నీకు ఎరుకులో లేదు, ఎరుకులో లేని మరణ దానితో నీకు సుఖం నీకు జరుగుతూ లేదు, శాంతి జరుగుతూ లేదు. ఎలా చూస్తే నీకు తెలుస్తుంది, ప్రపంచాన్ని ప్రపంచంగా చూడదు, ఆత్మగానే చూడు. ఆత్మ గురించి శ్రవణం చెయ్యి, ఆత్మ గురించి మననం చెయ్యి, ఆత్మ కోసం జీవించు. ఆత్మ లోకాన్ని లోకంగా చూడక ఆత్మగానే చూస్తే నీ హృదయంలో ఉంది. లోకాన్ని ఆత్మగా చూసినా చూడకపోయినా హృదయంలో ఆత్మ ఉంది. కానీ లోకాన్ని ఆత్మగా చూస్తే నీ హృదయంలో ఉన్న ఆత్మ ఎరుకులోకి వస్తుందోయా, అంటే నీకు తెలియబడుతుంది, నీ ఎరుకులోకి వస్తుంది. అప్పుడు నీ హృదయంలోని శాంతి, నీ హృదయంలోని జ్ఞానం ఒక్కసారి సడన్గా వరదొచ్చినట్టు పొంది నీ సహస్రాలని ముంచేస్తుంది. అది నీ కడసారి జన్మ. ఓం శంభో శివ 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 నారాయణం నారాయణం నారాయణం. శివ 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 నారాయణం నారాయణ నారాయణ. Yeah. நாராயண Thank you all.